ఆత్మానుభూతి పరుడు ఈ లోకంలో ఎలా వ్యవహరిస్తాడు అనే విషయాన్ని మనం నిన్నటి మంత్రంలో తెలుసుకున్నాం. మరి అటువంటి అమృతత్వ స్థితిని, అటువంటి ఆత్మానుభూతిని, అటువంటి ఆత్మస్థితిని, అటువంటి మోక్ష స్థితిని ఎలా పొందాలి, ఎలా ప్రాప్తిస్తుంది అనే విషయాన్ని ఒక అద్భుతమైనటువంటి మంత్రం ద్వారా ఈ ఉపనిషత్తులో ఇది ఒక అద్భుతమైనటువంటి మంత్రం. ఆ మంత్రం ద్వారా ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆరో మంత్రం చూడండి. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగాత్ యతయ శుద్ధ సత్వాః తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాః పరిముచ్యంతి సర్వే. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః. వేదాంత విజ్ఞాన ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని సునిశ్చితార్థాః చక్కగా గ్రహించి, సునిశ్చితార్థాః వేదాల యొక్క అంతములో ఉపనిషత్తులు ఉన్నాయి. వేదాంతం అంటే ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఆ పదాల యొక్క అర్థాన్ని లోతుగా విశ్లేషించి తెలుసుకొని అందులో వేదాంత జ్ఞానం అనకుండా వేదాంత విజ్ఞాన అన్నారు. అంటే కేవలం తెలుసుకోవటం మాత్రమే కాకుండా దాన్ని అనుభవపూర్వకంగా గ్రహించి అని. దీనిలో ఇన్ని రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. కాబట్టి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని చక్కగా గ్రహించి, అనుభవపూర్వకంగా గ్రహించి, సన్యాస యోగాత్ సన్యాస యోగం చేత యతయః ఋషులు శుద్ధ సత్వాః పరిశుద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళై ఏ వాళ్ళు పరాంతకాలే అంత్యకాలంలో సర్వే అందరూ కూడా బ్రహ్మలోకేషు బ్రహ్మలోకాన్ని చేరి పరామృతాః అమృతత్వాన్ని పొంది పరిముచ్యంతి తరించిపోతారు. ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని క్షుణ్ణంగా గ్రహించి ఇది ఒకటి, రెండు సన్యాస యోగంతో పరిశుద్ధ మనస్కులై ఉన్నటువంటి ఋషులు అందరూ కూడా అంత్యకాలంలో బ్రహ్మలోకాన్ని చేరి అమృతత్వాన్ని పొంది తరిస్తారు. ఈ మంత్రం కూడా పై పైన చూస్తే ఒక రకమైనటువంటి అర్థం వస్తుంది. ఎందుకంటే బ్రహ్మలోకాన్ని చేరి అనేటువంటి మాట ఎప్పుడైతే విన్నామో ఇప్పుడు ఇది క్రమముక్తి అనేటువంటి భావన వస్తుంది చాలామందికి. కానీ నిజంగా ఇది క్రమముక్తికి సంబంధించింది కాదు, ఇది జీవన్ముక్తికి సంబంధించినటువంటిది. క్రమముక్తిని గురించి అయితే ఇంత ఉపనిషత్తుని చెప్పిన తర్వాత, అందులో ముండకోపనిషత్తుని ఇంతగా వివరంగా చెప్పిన తర్వాత చివరిలో దీన్ని చెప్పాల్సినటువంటి అవసరం లేనేలేదు. కానీ మరి తే బ్రహ్మ లోకేషు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే అని అన్నారు కదండి. బ్రహ్మలోకాన్ని చేరి అమృతత్వాన్ని పొంది తరిస్తారని ఎందుకో మనం తర్వాత తెలుసుకుందాం. ఎందుకని అంటే ఇక్కడ బ్రహ్మలోకాన్ని చేరి తరిస్తారు అనగానే అది క్రమముక్తి అని అనుకోవటం అనేది సాధారణంగా ముక్తి అనేటువంటిది క్రమముక్తి ఒకటి, జీవన్ముక్తి ఒకటి. క్రమముక్తి అంటే మెట్టు మెట్టుగా వెళ్ళటం, జీవన్ముక్తి అంటే ఒక్కసారిగా ముక్తిని పొందటం. క్రమముక్తిలోనేమో బ్రహ్మలోకానికి చేరుతారు, బ్రహ్మ ద్వారా జ్ఞానాన్ని పొందుతారు, ఆ తర్వాత బ్రహ్మతో పాటుగా ఆయన యొక్క ఆయుర్దాయం పూర్తి అయిపోయినప్పుడు ఆయనతో పాటుగా వాళ్ళు కూడా అంతమైపోతారు. క్రమముక్తి అదైతే జీవన్ముక్తి మాత్రం అలా అప్పు సప్పుల బేరం, రేపు మాపు బేరం కాదు, అది అప్పటికప్పుడు అప్పటికప్పుడు తేలిపోయేటువంటి విషయం. జీవించి ఉండగానే ముక్తిని పొందటాన్నే జీవన్ముక్తి అంటారు. ఆ జీవన్ముక్తిని గురించే ఇక్కడ చెప్పింది. ఈ అమృతత్వ స్థితిని, ఈ జీవన్ముక్తిని, ఈ మోక్షాన్ని పొందాలి అంటే రెండు ముఖ్యమైనటువంటి ఉపాయాలు చెప్పారు. అంటే అన్నిటినీ కూడా క్రోడీకరించి, అన్ని రకాలైనటువంటి సాధనల్ని క్రోడీకరించి ఇక్కడ రెండే రెండు విషయాలుగా చెప్పడం జరిగింది. ఏమిటంటే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగ యతయ శుద్ధ సత్వ, రెండే రెండు మాట. వేదాంత విజ్ఞానాన్ని చక్కగా విశ్లేషించి తెలుసుకోవాలి, సన్యాస యోగం చేత పరిశుద్ధమైనటువంటి అంతఃకరణాన్ని కలిగి ఉండాలి అని. ఇప్పుడు మొట్టమొదటి దాని విషయం తెలుసుకుందాం. నిజంగా ఈ రెండు ఏమిటనంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, జ్ఞానము వైరాగ్యం, ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మజ్ఞానము వైరాగ్యం. ఈ విషయాన్ని ఇంతకుముందు మనం ఒక మాటలో చెప్పుకున్నాం, పక్షి రెండు రెక్కలు ఉంటేనే ఎగురుతుంది, అలాగనే ఈ జీవుడు కూడా ఈ రెండు రెక్కలు అనేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మజ్ఞానం, అలాగనే వైరాగ్యం, ఈ రెండు ఉంటేనే మోక్ష సౌదాగ్రాన్ని అందుకోగలుగుతాడు అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇది అనేకమైనటువంటి సందర్భాల్లో మనం చెప్పుకోవటం జరిగింది. మరి ఈ వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ ఏమిటి దీని యొక్క అర్థం? వేదాలకి అంతంలో ఉన్నటువంటి జ్ఞాన భాండాగారాలు ఏవైతే ఉన్నాయో వాటినే వేదాంతం అని అంటారు, అవే ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులు అనేటువంటివి అతి నిగూఢంగా ఉండేటువంటి పదాలతో తెలియజేయబడినటువంటి జ్ఞానం, అదే వేదాంత జ్ఞానం. ఈ ఉపనిషత్తుల్లో చాలా నిగూఢంగా ఈ జ్ఞానాన్ని మనకు అందించారు. అంటే ఒక పదం ద్వారా మనం చాలా జ్ఞానాన్ని సేకరించాల్సినటువంటి అవసరం ఉందండి. ఈ వేదాంత జ్ఞానాన్ని వినటము తెలుసుకోవటము కాకుండా దాన్ని చక్కగా విశ్లేషించి ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయానికి రావాలి. ఇప్పుడు మీరందరూ అలా వచ్చారు, ఎందుకంటే చాలా కాలం నుంచి ఈ జ్ఞానాన్ని వింటున్నారు కాబట్టి అలా విని 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 ఒక నిశ్చిత అభిప్రాయానికి వచ్చారు. ఏమిటా నిశ్చిత అభిప్రాయం అని అంటే, నేను ఆత్మను అనేటువంటి నిశ్చిత అభిప్రాయం. ఆత్మ అంటే పరమాత్మే కాబట్టి నేను పరమాత్మని అనేటువంటి అభిప్రాయం. ఈ ప్రకారంగా వేదాంత జ్ఞానాన్ని విశ్లేషించి తెలుసుకుని నిశ్చితమైనటువంటి భావానికి రావాలా, ఒక నిశ్చయానికి రావాలి, అంటే అనుభవానికి తెలుసుకోవాలి, అప్పుడే అది విజ్ఞానం అవుతుంది. జ్ఞానం విజ్ఞానం, శాస్త్రం నుంచి తెలుసుకునేది జ్ఞానం, అనుభవం ద్వారా గ్రహించేటువంటిది విజ్ఞానం. అందుకే ఇక్కడ వేదాంత విజ్ఞాన అన్నారు, వేదాంత జ్ఞాన అనకుండా వేదాంత విజ్ఞాన అన్నారు. ఈ వేదాంత విజ్ఞానం చక్కగా తెలిసినటువంటి వారే ఋషులు. కాబట్టి ఋషులు అని అంటే వేదాంత విజ్ఞానం ఎవరికైతే చక్కగా తెలుస్తుందో వాళ్ళే ఋషులు. ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి సిద్ధాంతాలన్నీ కూడా గొప్ప గొప్ప తాత్వికమైనటువంటి రహస్యాలని ఆవిష్కరిస్తూ ఉంటాయి. ఇటువంటి రహస్యాల్ని ముముక్షువులు తమంతట తాముగా గ్రహించలేదు. ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఈ తాత్విక రహస్యాలు ఏవైతే ఉన్నాయో, తత్వ సంబంధమైనటువంటి రహస్యాలు ఏవైతే ఉన్నాయో, వాటిని ఈ మోక్షార్థులైనటువంటి వాళ్ళు వాళ్ళంతా వాళ్ళుగా గ్రహించలేరు. అందువల్ల వాళ్ళు ఏం చేయాలంటే శ్రోత్రియులు బ్రహ్మనిష్ఠులు అయినటువంటి ఆచార్యుల చెంత ఆశీర్లై వినయంతో, విధేయంతో, విశ్వాసంతో, భక్తితోటి శ్రవణం చేసి ఈ జ్ఞానం అనేటువంటి పంటను పండించుకోవాలి. ఇలా జ్ఞానం అనేటువంటి పంటని పండించుకోవటము అని అంటే ఈ జ్ఞానం వంట పట్టడం అన్నమాట. కాబట్టి జ్ఞానం వంట పట్టాలి, అనుభవానికి రావాలి. అందుకే ఇక్కడ వేదాంత విజ్ఞానం అని చెప్పారు. అంతేకాదు ఈ వేదాంత విజ్ఞానాన్ని తెలుసుకోవటము అని అనకుండా సునిశ్చితార్థాః అన్నారు. అంటే అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి, దాని అర్థాలన్నింటినీ కూడా సునిశ్చిత, మామూలు నిశ్చిత కాదు సునిశ్చిత, అంటే చక్కగా ఒక గట్టి నిర్ణయానికి రావాలి. అందులో ఉన్నటువంటి ఈ నిగూఢమైనటువంటి రహస్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిశ్చితమైనటువంటి అభిప్రాయాలతో గ్రహించాలి, అదే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ అని. ఇందులో వేదాంతం అంటే ఉపనిషత్తులు, విజ్ఞానం అని అంటే తెలుసుకోవటం కాకుండా అనుభవపూర్వకంగా గ్రహించటం, సునిశ్చితార్థ అంటే ఆ లోతైనటువంటి భావాలన్నింటినీ కూడా బాగా విడమరిచి విశ్లేషణ చేసి గ్రహించడం. ఇక రెండవది సన్యాస యోగాత్ అన్నారు. ఒక పరమ గురువు వద్ద ఈ వేదాంత విజ్ఞానాన్ని గురించి శ్రవణం చేసిన తర్వాత సన్యాస యోగం ద్వారా ప్రయత్నశీలురై శుద్ధమైనటువంటి అంతఃకరణం కలిగినటువంటి వాళ్ళు కావాలి. అంతఃకరణం శుద్ధమైనటువంటిది కావాలి, మన యొక్క మనస్సు ఏ రకమైనటువంటి కల్మషాలు లేకుండా ఉండాలి. ప్రతి వాళ్ళకి కూడా అంతఃకరణం మలినమై ఉంటుంది. మలినం కావటం అంటే ఏమిటి? ఈ లోకంలో జన్మించిన తర్వాత ప్రతి వ్యక్తికి కూడా చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం, చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, దీన్ని చూస్తూ ఉన్నప్పుడు, ఇందులో ఉన్నటువంటి వస్తువులు, విషయాలు, భోగాలు వీటిని గమనిస్తూ ఉన్నప్పుడు తనలో ఉన్నటువంటి వాసనలకి అనుగుణంగా రాగం, ద్వేషం, అసూయ, మోహం, మదం, అహంకారం, క్రోధం, లోభం, స్వార్థం మొదలైనటువంటి గుణాలన్నీ కూడా ఈ మనస్సులో ప్రవేశించి మనస్సుని కలుషితం చేస్తూ ఉంటాయి. ఇవి ఉంటే మనస్సు కలుషితమైపోయినట్టు. ఇవి కనుక లేకపోతే మనస్సు శుద్ధంగా ఉండదు. మరి మోక్షాధ్యయనంత మాత్రాన మాకు మోక్షం కావాలి అనేటువంటి కోరిక ఉన్నంత మాత్రాన ఇవన్నీ కూడా వాటింతా వదిలిపోవు. మనమందరం మోక్షం కావాలనుకున్నాం, కానీ ఇవన్నీ లేకుండా ఉన్నాయా మనస్సులో? ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. కనుక వాటిని ప్రయత్నంతో వదిలించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకే ఇక్కడ యతయః ప్రయత్నశీలరైనటువంటి వారు అన్నారు. ప్రయత్నించి వీటిని కాస్త మనం వదిలించుకోవాలి. అంటే మనలో ఉన్నటువంటి కల్మషాన్ని ప్రయత్నంతో వదిలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే యతయః ప్రయత్నశీలరు అంటారు. కనుక ఈ దోషాలన్నీ కనుక పోగొట్టుకున్నట్లయితే అంతఃకరణం శుద్ధమవుతుంది. అయితే ఎట్లా ప్రయత్నించాలి, ఎలా ప్రయత్నించాలంటే, ముందుగా ఈ వేదాంత విజ్ఞానాన్ని సద్గురువుల వద్ద శ్రవణం చేస్తూ గురు సేవ ద్వారా గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ వేదాంత జ్ఞానంలో ఉన్నటువంటి రహస్యాలన్నింటినీ కూడా నిశ్చితంగా తెలుసుకోవాలి, అనుభవానికి తెచ్చుకోవాలి. ఇది ఒకటి. ఇక రెండవది సన్యాస యోగాత్. సన్యాస యోగాన్ని అనుసంధానం చేయాలి. నిజంగా సన్యాస యోగం అనేటువంటిది ఒక పదం కాదు, ఇది రెండు పదాలు. ఏమిటి? సన్యాసం, యోగం అనేటువంటి రెండు పదాల యొక్క కలయికయే ఈ సన్యాస యోగం. సన్యాసం అంటే వదలటం, యోగం అంటే కలవటం. ఇదేమిటండి? సన్యాసం అంటే వదలటం, యోగం అంటే కలవటం. కాబట్టి రెండు కూడా వేరువేరు సాధనలు అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అయితే సన్యాసం అంటే వదలటం అన్నారు కదండి, దేన్ని వదలాలి? ఈ ప్రపంచం, ఇందులో ఉన్నటువంటి విషయాలు, ఇందులో ఉన్నటువంటి భోగాలు, ఇందులో ఉన్నటువంటి వస్తువులు, ఇవన్నీ కూడా సత్యము అనేటువంటి భ్రమని, మోహాన్ని వదిలిపెట్టాలి. ఇది మొట్టమొదటి మనం వదలాల్సింది. ఇది సత్యము అనేటువంటిది, ఈ జగత్తు మిథ్య, ఇది సత్యము కాదు, భ్రమం ఒక్కటే సత్యము, ఇది మిథ్య అని తెలుసుకోవాలి. అంటే ఇది సత్యం అనేటువంటి విషయాన్ని వదిలిపెట్టాలి. ఎప్పుడైతే ఈ మోహాన్ని, ఈ భ్రమని మనం వదిలిపెట్టి నిలవగలిగామో అప్పుడే విషయాల మీద, భోగాల మీద రాగం, ఆకర్షణ, కోరిక ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు వాటి కోసం మనం పరుగులెత్తాం, ఈ విషయాల కోసం, భోగాల కోసం పరుగులెత్తాం. అవి లభించలేదు, అయ్యో వాటిని మనం పొందలేకపోయామే అనేటువంటి ఆక్రోశం, క్రోధం, దుఃఖం, బాధ ఇవన్నీ కూడా ఉండవు. అంతేకాదు ఇవి నాకు లేవు, అవతల వాళ్ళకు ఉన్నాయి, అయ్యో అవతల వాళ్ళకు ఉన్నాయి నాకు లేవే అనేటువంటి ఈర్ష్య, అసూయ అనేటువంటివి తగ్గిపోతాయి. ఇది నాకే ఉండాలి, వాటిని నేను వదలకుండా పట్టుకొని కూర్చోవాలి అనేటువంటి లోభబుద్ధి అది కూడా పోతుంది. అంతేకాదు ఇవన్నీ నాకున్నాయి, ఎదుటి వాడికి లేవు, ఇదంతా నా తెలివితేటల వల్ల నేను సంపాదించాను అనేటువంటి అహంకారం, గర్వం ఏదైతే ఉందో, మదం, అది కూడా తగ్గిపోతుంది. నిజంగా ఈ అన్నిటికీ, ఈ అన్ని దుర్గుణాలకి మూలం ఏమిటి? ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఈ రాగం, ద్వేషం, ఇవన్నీ కూడా వీటన్నిటికీ మూలం ఏమిటి, ఈ అన్నిటికీ కారణం ఏమిటి అని అంటే ప్రపంచం సత్యమని భావించటమే. ఈ ప్రపంచం సత్యమని, ఈ వస్తువులు నిత్యమని, ఈ వస్తువులు నాకు ఆనందాన్ని ఇస్తాయని ఎప్పుడైతే మనం భావిస్తున్నామో అప్పుడే ఇవన్నీ దుర్గుణాలన్నీ మనలో ప్రవేశిస్తూ ఉన్నాయి. మరి మనం ప్రపంచం సత్యమని భావించట్లా? భావిస్తున్నాం కాబట్టి ఈ దుర్గుణాలన్నీ మనలోకి వచ్చేసాయి. కాబట్టి ప్రపంచం మిథ్యని, ఇది నిజంగా లేనిదేనని, లేకపోయినా సరే రాత్రి స్వప్నంలో స్వప్న ప్రపంచం మనకు కనిపించినట్టుగా ఇది ఇప్పుడు మనకు కనిపిస్తున్నదని మనం భావించాలి. మరలా మరలా గుర్తు చేసుకోవాలి, మరలా మరలా తెలుసుకోవాలి. ఇలా ఎప్పుడైతే తెలుసుకున్నామో అన్ని వస్తువుల్లో, అన్ని విషయాల్లో, అన్ని భోగాల్లో ఉన్నటువంటి దోషాలన్నింటినీ కూడా మళ్ళీ 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 నెమరు వేసుకుంటూ ఉండగలుగుతాం. అలా నెమరు వేసుకుంటూ ఉన్నట్టయితేనే దీంతో మనకి ఈ ప్రపంచానికి, ఈ లౌకికమైనటువంటి వస్తువులకి, ఈ భోగాలకి మనకున్నటువంటి సంబంధం కాస్త తెగిపోతుంది. కాబట్టి ఒకటే, ఈ ప్రపంచం సత్యం అనేటువంటి భ్రమని విడినాడాల. ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు కానీ, విషయాలు కానీ, భోగాలు కానీ ఇవన్నీ కూడా నాకు ఆనందాన్ని ఇచ్చేటువంటివి కావు, నాకు నిజమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటివి కావు అనేటువంటి ఓ స్పష్టమైనటువంటి నిశ్చయానికి మనం రావాల్సినటువంటి అవసరం. ఎప్పుడైతే అలా వచ్చామో అప్పుడు వాటి మీద ఆకర్షణ, వాటి మీద ఆసక్తి ఇవన్నీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే అవి తగ్గిపోయినాయో మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా పోతాయి. ఈ కామక్రోధ లోపమోహ మతమాత్సర్యాలనేటువంటి అరిషడ్ వర్గాలు కానీ మిగిలినటువంటి దోషాలు కానీ ఇవన్నీ కూడా లేకుండా పోతాయి. ఇవన్నీ కనుక ఎప్పుడైతే లేకుండా పోయినాయో అంతఃకరణం శుద్ధమైపోతుంది. ఇది అంతఃకరణాన్ని శుద్ధం చేసుకునేటువంటి విధానం. ఎప్పుడైతే అంతఃకరణం శుద్ధమైపోయిందో దేహాభిమానం తగ్గిపోతుంది. వస్తువుల్ని వదలటం కాకుండా వస్తువుల మీద ఉన్నటువంటి రాగాన్ని వదలటము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలా. ఇదే సన్యాసం. కనుక సన్యాసం అంటే వదిలిపెట్టడం అండి, విడిచిపెట్టడం అండి అన్నారు. వస్తువుల్ని విడిచిపెట్టడం కాదు, వస్తువుల మీద ఉన్నటువంటి రాగాన్ని ఆసక్తిని విడిచిపెట్టాలి, అటాచ్మెంట్ని విడిచిపెట్టాలి. ఇక రెండవది యోగం. ఇది సన్యాసం అంటే ఇది. యోగం అంటే ఏమిటి? కలయిక. ఏమిటి కలయిక? నిజంగా కలయిక యోగం అనేటువంటి మాట యుజ్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది. యుజ్ అంటే కలయిక అని అర్థం. అంటే జీవుడు దేవుడితో కలయికనే యోగం అని అన్నారు. ఆ జీవుడు దేవుడితో కలవటానికి ఏ రకమైనటువంటి ఉపాయాలు ఉన్నాయో ఆ ఉపాయాలన్నీ కూడా యోగంలోకే వస్తాయి. అందుకనే భగవద్గీతలో ఉన్నటువంటి 18 అధ్యాయాలు కూడా 18 యోగాలు. ఆఖరికి మొట్టమొదటి అధ్యాయంగా ఉన్నటువంటి అర్జునుడి యొక్క విషాదం ఏడుపు, ఆ ఏడుపు కూడా యోగమే. ఎందుకని? ఆ ఏడుపు ఎలాంటి ఏడుపు అని అంటే అర్జునుడు ఏడ్చినట్టు కనుక ఏడిస్తే మనకి యోగం అంటే భగవంతుడితో కలయిక సంభవిస్తుంది. మనకు అట్లా ఏడవటం చేతగా ఇంకో రకంగా ఏడిస్తే ప్రపంచంతో కలయిక సంభవిస్తుంది. అందుకని ఆ ఏడుపు కూడా యోగం కాబట్టి అర్జున విషాద యోగం మన ఉండాలి. ప్రాపంచికమైనటువంటి విషయ వాసనల్ని, ప్రాపంచికమైనటువంటి ఈ విషయ వస్తువుల్ని, వీటి మీద ఉన్నటువంటి రాగాన్ని సన్యాసం ద్వారా వదిలిపెట్టాలి. దాంతో మనస్సులో ఉన్నటువంటి వాసనలన్నీ పూర్తిగా నశించిపోతాయి, మనసు ప్రశాంతమవుతుంది. అలా శాంతించినటువంటి మనస్సుని అలాగే ఉంచామనుకోండి, ఇప్పుడు పరిగెడతా ఉంది మనస్సు, ప్రపంచం మీదకి పరిగెడతా ఉంది, దాన్ని ఎట్లా అంటే బలవంతాన్ని తీసుకొచ్చాం, తీసుకొచ్చి మనం అట్లా వదిలిపెట్టామనుకోండి, వదిలిపెడితే మళ్ళీ పరిగెత్తుంది. ఇప్పుడు మన ఇంట్లో దొంగ గొడ్డు ఉందనుకోండి, దానికి దొంగ మేత మేయటం అలవాటు, ఇంట్లో మేత మేయదు దొంగ మేత మేస్తుంది. అందుకని వాళ్ళ పొలంలో పేరు పొలంలోకి పోయి ఇష్టం వచ్చినట్టుగా తింటా ఉంటాం, వాళ్ళే ఇంటి మీదకి తగాదాకు వస్తారు. సరే మనం దాన్ని బలవంతాన్ని తెచ్చి అట్టుపెట్టాం అనుకోండి, అట్టుపెట్టి మళ్ళీ ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. అందుకని మనం ఏం చేయాలంటే దాన్ని గట్టిగా కట్టేయాలి. ఇక్కడ కట్టేసి ఊరుకోకూడదు, దానికి ఆ మేత పెట్టాలి మనం. ఎందుకంటే అక్కడ దొరికే మేత నేను ఇక్కడే పెడుతున్నానంటే అది అలవాటు అయిపోయి ఇక్కడే తిని ఇక్కడే ఉంటుంది. అదే ప్రకారంగా ఈ మనస్సు కూడా ఏమిటంటే ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల కోసం, విషయాల కోసం, భోగాల కోసం పరుగులు తీస్తూ ఉంటుంది. పరుగులు తీసేటువంటి మనస్సుని మనం బలవంతాన్ని లాగి తీసుకొచ్చి అలా ఉంచేసామనుకోండి మళ్ళీ పరిగెత్తుంది. అందుకని దాన్ని అట్లా వేరే ఊరికి వదలకూడదు. మళ్ళీ వదిలితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలతో పెనవేసి వెళ్ళిపోద్ది. అందుకని మనం చేసినటువంటి ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. కాబట్టి ఈ పరిశుద్ధమైనటువంటి మనస్సుని మనం ఏం చేయాలంటే యోగం ద్వారా ఆత్మవైపుకు తిప్పాలి. యోగం ద్వారా ఆత్మవైపుకు తిప్పాలి, అంతర్ముఖం చేయాలి, నిరంతరం ఆత్మతో అనుసంధానం చేయాలి. అంటే ఇప్పుడు ఆ గొడ్డును పట్టుకొచ్చామనుకోండి, మనం ఏం చేయాలా? స్తంభానికి కట్టేయాలి. ఓ తాడు తీసుకొని దాన్ని మెడకేసి స్తంభానికి కనుక కట్టేస్తే ఆ స్తంభం చుట్టూ తిరుగుద్ది. మనం కూడా అంతే. మనం కూడా ఈ మనస్సుని కనుక లాక్కొని వచ్చిన తర్వాత ఆ పరమాత్మ అనేటువంటి స్తంభానికి కనుక దీన్ని కట్టేసామంటే ఆ పరమాత్మ చుట్టూ తిరుగుతూ పరమాత్మను గురించినటువంటి ఆలోచన చేస్తాం. ఇదే ఇక్కడ ఉన్నటువంటి. అందుకని నిరంతరం కూడా ఆ పరమాత్మ సంబంధమైనటువంటి విషయాల్ని మాట్లాడుతూ, పరమాత్మ సంబంధమైనటువంటి విషయాల్ని ఆలోచన చేస్తూ, ఆ పరమాత్మ సంబంధమైనటువంటి విషయాల్ని గ్రహిస్తూ, ఇలా నిరంతరం కూడా పరమాత్మతో అనుసంధానం కావాలి. ఆ పరమాత్మ నేనే అనేటువంటి స్థితికి రావాలి. ఈ దేహం, ఈ మనస్సు, ఈ బుద్ధి, ఈ ప్రాణాలు ఇవేవి నేను కాదు. వీటికి ఆధారంగా ఉన్నటువంటి, వీటికి అధిష్టానంగా ఉన్నటువంటి, వీటన్నింటి లోపల అంతర్యామిగా ఉన్నటువంటి ఆ నిరాకార, నిర్గుణ, సూక్ష్మాతి సూక్ష్మ, సర్వవ్యాపక, స్వయం ప్రకాశ చైతన్యాన్ని నేను, ఆ పరమాత్మని నేను అని అలా పరమాత్మగా అలా ఉండిపోవాలి. ఇదే అంతఃకరణం ఆత్మతో కలియటం. యోగం అంటే కలవటం కదా. మరి ఏం కలవాలి? ఎప్పుడు కూడా ఆత్మను గురించి ఆలోచిస్తూ ఆత్మతో అనుసంధానమై నేను ఆత్మను, ఈ దేహం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, ప్రాణాలు నేను కాదు, ఇదంతా ఏది నేను కాదు, నేను అయినటువంటిది ఏది అని అంటే ఈ దేహేంద్రియ మనస్సులో అన్నింటిలో కూడా నిరంతరము కూడా వ్యాపించి నిరంతరము కూడా వాటిలోనే ఉండి వీటన్నిటికీ కూడా శక్తినిస్తూ వాటి పనులు చేసుకోవటానికి కావలసినటువంటి చైతన్యాన్ని ప్రసాదిస్తున్నటువంటి ఆత్మని నేను అనేటువంటి భావనలో మనం నిరంతరం కూడా ఉండాలి. ఇది జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యత, ఇది జీవ బ్రహ్మైక్యం, ఇది యోగం. కనుక సన్యాసం ద్వారా ప్రపంచం నుంచి విడిపోయిన తర్వాత మనస్సుని యోగం ద్వారా ఆత్మతో పెరవేయాలి, ఆత్మతో కలిపేయాలి. ఇదే సన్యాస యోగం. కాబట్టి ఇది సన్యాస యోగ పరిశుద్ధం, సన్యాస యోగం ద్వారా పరిశుద్ధం చేయాలి. ఇటువంటి సన్యాస యోగం ద్వారా పవిత్రులైనటువంటి యతులు, పవిత్రులైనటువంటి ఋషులు అంత్యకాలంలో బ్రహ్మలోకాన్ని చేరుకుంటారు. చేసినందువల్ల ఏమిటి ప్రయోజనం అని చెప్తున్నారు. కాబట్టి ఈ రెండు విషయాలనేమో పరమాత్మను అందుకోవటానికి కావాల్సినటువంటి సాధన. మరి పరమాత్మను అందుకునే వాళ్ళు ఎలా అందుకుంటున్నారట, దాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఏమిటనంటే ఈ సన్యాస యోగం ద్వారా పవిత్రులైనటువంటి ఋషులు అంత్యకాలంలో బ్రహ్మాన్ని బ్రహ్మలోకాన్ని చేరుకుంటారు. తే బ్రహ్మ లోకేష్, ఇక్కడ బ్రహ్మాన్ని అలా బ్రహ్మలోకాన్ని అన్నారు, అందుకే మనకు అనుమానం వచ్చింది. సరే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే పరాంతకాలే, అంతకాలే, అంత్యకాలంలో అంటే అంత్యకాలంలో అని అంటే మరణకాలంలో అని మనం సామాన్యంగా అనుకుంటాం. ఎవరైనా అనుకునేదంటే అంత్యకాలం అని అంటే అదిగోనండి వాడికి అంత్యకాలం వచ్చింది అని అంటే అర్థం ఏంటి, చివరికి వచ్చేసాడు పోతున్నాడు. ఇది అంత్యకాలం అంటే మరణకాలం కాదు. మరణకాలం అంటే ఏంటంటే శరీరాన్ని వదిలే కాలం మరణకాలం. అజ్ఞానులైనటువంటి వాళ్ళందరికీ అంత్యకాలం ఏందనంటే అదే. అజ్ఞానులైనటువంటి వాళ్ళకి అంత్యకాలం ఏంటంటే శరీరాన్ని వదలటమే అంత్యకాలం, అదే మరణం. కానీ జ్ఞానైనటువంటి వాడికి అంతఃకరణం వదిలిపోవటమే అంత్యకాలం. శరీరం వదిలిపోవటం కాదు, అంతఃకరణం వదిలిపోవటం ఏదైతే ఉందో, జీవభావం వదిలిపోవటం ఏదైతే ఉందో అది అంతకాలం. ఎవరికి? జ్ఞానులైనటువంటి వాడికి. కాబట్టి ఇది ఈ ఈ అంత్యకాలం ఏదైతే ఉందో, జ్ఞానులకి అంత్యకాలం అంటే ఈ అంతఃకరణం వదిలిపోయే కాలం. అంతఃకరణం వదలటం అంటే ఏమిటి? ఈ మనోబుద్ధులు అంతమైపోవటం. ఈ మనోబుద్ధులు అంతమైపోవటం అంటే జీవభావం అంతమైపోవటం. ఈ జీవభావం అంతమైపోవటం అనేటువంటిది ఏదైతే ఉందో అదే సాక్షాత్కార కాలం. అంత్యకాలమే సాక్షాత్కార కాలం. అంత్యకాలం అంటే అంతఃకరణం అంతం కావటం, అంతఃకరణం పోవటం. సాక్షాత్కార కాలం అని ఎందుకన్నామంటే అంతఃకరణంగానే పోతే సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం. ఎప్పుడైతే అంతఃకరణం పోయిందో అది ఆత్మ సాక్షాత్కారం. అందుకనే దీన్ని సాక్షాత్కార సమయం అని శంకరాచార్యుల వారు తమ భాష్యంలో తెలియజేయటం జరిగింది. కనుక అంత్యకాలం అంటే సాక్షాత్కార సమయము. ఎవరైతే వేదాంత విజ్ఞానం ద్వారా, సన్యాస యోగం ద్వారా ప్రాపంచికమైనటువంటి విషయాలతో ఉన్నటువంటి సంఘభావాన్ని, అటాచ్మెంట్ని కాస్త పూర్తిగా వదిలిపెట్టి ఆత్మతో అనుసంధానమై ఆత్మగా ఉండిపోతారో అటువంటి వాళ్ళు ఆ సమయంలోనే అంటే ఆత్మ సాక్షాత్కార సమయం లేదా ఆత్మానుభూతి పొందినటువంటి క్షణంలోనే బ్రహ్మలోకాన్ని చేరతారు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ సమయాన్ని ముందుగా మనం అర్థం చేసుకోవాలి, తర్వాత బ్రహ్మలోకం సంగతి మనం తర్వాత వెళ్దాం. ముందు సమయం ఏమిటనమాట, అంత్యకాలములో అని అంటే అంతఃకరణం అంతమైపోయినటువంటి కాలములో. అంతఃకరణం అంతమైపోయినటువంటి కాలంలో బ్రహ్మలోకాన్ని చేరతారు. అంతఃకరణం అంతం కావటం అంటే ఏమిటి? అంతఃకరణం అంతమైపోతే ఆత్మ సాక్షాత్కారం. కాబట్టి సాక్షాత్కార సమయమే అంత్యకాలం. సాక్షాత్కార సమయంలో బ్రహ్మలోకాన్ని చేరుకుంటారు అని ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే బ్రహ్మలోకాన్ని చేరుకుంటారని అంతటితో ఆగల, బ్రహ్మలోకాన్ని చేరుకొని పరామృతాత్ పరిముచ్యంతి సర్వే అన్నారు. ఏమన్నారు? అమృతత్వాన్ని అందుకొని తరిస్తారు అంటారు. బ్రహ్మలోకాన్ని చేరి అమృతత్వాన్ని అందుకొని తరిస్తారు అని అంగిరస మహర్షి ఇక్కడ తెలియజేయడం జరిగింది. బ్రహ్మలోకాన్ని చేరటం అంటే క్రమముక్తి. మరి బ్రహ్మలోకం అంటే సృష్టికర్త గారి లోకం. సృష్టికర్త అంటే చతుర్ముఖ బ్రహ్మ, అంటే నాలుగు తలకాయల బ్రహ్మ. ఈ నాలుగు తలకాయల బ్రహ్మ ఉండేది సత్యలోకం, దాన్నే బ్రహ్మలోకం అని అంటారు. అదిగో అక్కడికి చేరుకుంటారు అని చెబితే దీన్ని క్రమముక్తి అని అనుకుంటాం. మరైతే ఇక్కడ నిజంగా ఈ సత్యలోకాన్ని జాతకం కాదు, బ్రహ్మలోకాన్ని జాతకం అంటే సత్యలోకాన్ని జాతకం కాదు, ఇది బ్రహ్మప్రాప్తి, పరమాత్మ ప్రాప్తి, మోక్ష ప్రాప్తి, ఆనంద ప్రాప్తి, అమృతత్వ ప్రాప్తి. అందుకే బ్రహ్మలోకం చేరి అమృతత్వాన్ని పొంది తరిస్తారు అన్నారు. నిజంగా క్రమముక్తిలో కనుకైతే బ్రహ్మలోకాన్ని చేరి అమృతత్వాన్ని పొందరు. బ్రహ్మలోకాన్ని చేరి బ్రహ్మ ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది బ్రహ్మ ఉన్నంతకాలం ఉండి ఆయనతో పాటుగా వాళ్ళు అంతమైపోతారు. అంటే కొన్ని కోట్ల 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 సంవత్సరాలు అలా బ్రహ్మగారితో పాటు ఉండి బ్రహ్మగారితో పాటుగా వాళ్ళు అంతమైపోతారు. అది క్రమముక్తి. మరి ఇక్కడ అట్లా చెప్పలేదు. తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృత పరిముచ్యంతి సర్వే, వాళ్ళు బ్రహ్మలోకం చేరి అమృతత్వాన్ని పొంది తరిస్తారు అన్నారు. కాబట్టి అమృతత్వాన్ని పొంది తరించడం అంటే ముక్తిని పొందటం. బ్రహ్మలోకం చేరి ముక్తిని పొందుతారా? కాబట్టి బ్రహ్మలోకం చేరి ముక్తిని పొందటం కాదు, బ్రహ్మని పొందటమే బ్రహ్మలోకం, బ్రహ్మాన్ని పొందటమే, పరమాత్మను పొందటమే అదే అమృతత్వం. అందువల్ల ఇక్కడ క్రమముక్తి అనేటువంటిది లేదు. అదే బ్రహ్మలోకాన్ని కనుక చేరుకున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ముక్తిని పొందుతారని గ్యారంటీ లేదు. అక్కడ కూడా పాస్ ఫెయిల్ రెండు ఉన్నాయి. పాస్ కావటాలు, ఫెయిల్ కావటాలు, మళ్ళీ తిరిగి రావటాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు పరీక్ష రాశారనుకోండి, పాస్ అయితే తర్వాత క్లాసుకు పోతాడు, పాస్ కాకపోతే అక్కడే ఉండాలి. లేదా ఇంటికి పోయి హాయి ఏదో వ్యవసాయమో లేకపోతే వ్యాపారమో ఏదో చేసుకోవాలి. అదే ప్రకారంగా బ్రహ్మలోకానికి పోయినటువంటి వాడు, అలా మోక్షాన్ని పొందేటువంటి వాడు ఒకడు ఉంటే పొందకుండా తిరిగి వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి బ్రహ్మలోకాన్ని చేరగానే అమృతత్వం లభించదు. అందువల్ల ఇక్కడ అమృతత్వం లభించింది తరిస్తున్నారు అని అంటే ఇది బ్రహ్మలోకం కాదు, ఇది బ్రహ్మప్రాప్తి, ఇది జీవన్ముక్తి, ఈ ఆత్మసాక్షాత్కారం కలగటం. ఆత్మసాక్షాత్కారం కలగటంతో అమృతత్వ ప్రాప్తి. అమృతత్వం అని అంటే ఏమిటి? మృతం అంటే మార్పు, అమృతం అంటే మార్పు లేకపోవడం, అంటే ఏ మార్పులు లేకుండా ఉండేటువంటి స్థితే అమృతత్వం అని. అదే ఆనంద స్థితి, ఏ రకమైనటువంటి మార్పు లేకుండా ఒకే ఒక్కటిగా ఉంటుంది. అయితే ఇటువంటి జ్ఞానికి ప్రారంభవశాత్తు ఇంకా దేహం ఉంటుంది. అతడు మరణించేంత వరకు, అంటే దేహం పోయేంత వరకు దేహం అనేది ఉంటుంది కదా. అయితే అతను 70 ఏళ్ళు 80 ఏళ్ళు 97 ఏళ్ళు బ్రతకాల, అది ఆయుష్. ఆయుష్ తీసుకొని వచ్చాడు, టికెట్ పుచ్చుకొని వచ్చాడు. మరి 90 ఏళ్ళు బ్రతకాల్సినవాడు 75 ఏళ్ళకి అతనికి మోక్షం వచ్చేసింది, జీవన్ముక్తిని పొందాడు. మరి మిగిలిన 15 ఏళ్ళ సంగతి ఏంటి? పోతాడా? ఆ పాడు మిగిలిన 15 ఏళ్ళు కూడా ఉంటాడు. ఉంటే ఎట్లా ఉంటాడు? దేహమేమో ఇక్కడ పనులు చేసుకుంటా ఉంటుంది, ఆయనేమో పరమాత్మగా ఉండిపోతాడు. ఇది ఆయన స్థితి. అందుకనే ప్రారంభవశాత్తు ఇంకా దేహం ఉంటానే ఉంటుంది. అయినా సరే వాళ్ళ దృష్టిలో మాత్రం దేహం ఉన్నట్టు కాదు. మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం భగవాన్ రమణ మహర్షి గురించి. ఎందుకని? ఎందుకనంటే ఆయన ఆపరేషన్ చేయించుకునేటప్పుడు కూడా మత్తుమందు తీసుకోలేదు. అలా 3 గంటల సేపు ఆపరేషన్ చేయించుకుంటా మత్తుమందు తీసుకోకుండా హాయిగా పుయ్యి కైలాడకుండా ఉన్నాడు. సో మామూలుగా ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏదో చేస్తాడు. అంటే అప్రయత్నంగా దేహేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి అతనికి. మనమేమో ప్రయత్నంతో పనిచేస్తూ ఉంటాం, ఇదిగోనండి ఈ పని చేద్దామనుకొని అక్కడికి మొత్తం పనిచేస్తాం. ఆయనకేమో అప్రయత్నంగా ఈ దేహేంద్రియాలు పనిచేస్తాయి. ఏమంటే అప్రయత్నంగా పనిచేస్తాయి అంటే ఏమిటో మాకు అర్థం కావట్లేదు. ఏమిటనంటే ఎద్దులు బండ్లు నడిపేటువంటి వాళ్ళు, పూర్వకాలంలో ఎద్దులు బండ్లు ఎక్కువగా ఉండేవి పల్లెటూళ్ళల్లో, ఇప్పుడు కూడా అక్కడక్కడ కనపడతాయి అనుకోండి. ఆ ఎద్దులు బండ్లు నడిపేటువంటి వాడు ఏదైనా ఊరికి కనుక పోవాలి, రోజు ఏదో ఒక అలవాటు ప్రకారం పోతా ఉంటారు అనుకోండి. పోతా ఉన్నప్పుడు ఏమంటే ఒకరు చీకటి పడిన తర్వాత ఇంక నిద్ర వస్తుంది. నిద్ర వస్తే ఆమె దాంట్లో పడుకుంటాడు. పడుకుంటే ఆ ఎద్దులు ఏం చేస్తాయి అంటే అలవాటు ప్రకారం ఆ ఊరు తీసుకెళ్ళిపోతుంది. తెల్లారి పొద్దున్నే ఆడు అడుగుతాడు, ఏమో ఎవరే ఈ బండి తల్లి? నేనేనండి అంటే. నువ్వు తోలేవా? నువ్వు హాయిగా నిద్రపోవచ్చు. నేనే తోలేనండి అండి. అంటే ఏమిటనమాట, తన యొక్క ప్రమేయం లేకుండానే బండి కాస్త అక్కడికి పోయింది. అలాగనే తన ప్రమేయం లేకుండానే ఈ దేహం అనేటువంటి బండి దాని పని చేసుకుంటా ఉంటాం. ఇది దేహంతో సంబంధం లేకుండా అప్రయత్నంగా మహాత్ములైనటువంటి వాళ్ళు, ఆత్మానుభూతి పొందినటువంటి వాళ్ళు చేసేటువంటి పని. మనం ఏం చేసుకుంటామనంటే మనమే కుత్సం తోలుతా ఉంటాం. కాబట్టి మనకు అర్థం కాదు. అందుకని ఇదేమిటంటే అప్రయత్నంగా ఈ దేహం పనిచేస్తూ ఉంటుంది వాళ్ళకి. ఇది జ్ఞాని యొక్క స్థితి. ఇది అలవాటు ప్రకారంగా వాటి పనులకు చేసుకుంటూ ఉంటాయి అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇక అటువంటి వాళ్ళ వ్యక్తిత్వం ఏమవుతుంది, వాళ్ళ యొక్క కర్మలు ఏమవుతుంది? ఇంతవరకు ఆత్మానుభూతిని పొందటం ఎట్లాగో చెప్పారు. అంటే ఉపనిషత్తులో చెప్పదలుచుకున్నటువంటి విషయం ఒక రకంగా పూర్తయిపోయింది. అయితే దాన్ని ముగింపుకి ఎట్లా తీసుకొస్తున్నారో చూడండి. వాళ్ళ వ్యక్తిత్వం ఏమవుతుంది, వాళ్ళ కర్మలు ఏమవుతాయి అంటే, ఇంకా ముందు ఏదైనా కర్మలు చేశారనుకోండి, వాటి సంగతి ఏమిటండి, మనకు అనుమానం ఇవన్నీ, ఎందుకంటే మన కర్మలు మనకు ఉన్నాయి కదా, అందుకని ఆయనకు కూడా ఉన్నాయని అనుమానం అన్నమాట. వాళ్ళ వ్యక్తిత్వం ఏమవుతుంది, ఇంతకుముందు ఏందనంటే ఫలానాయన, ఫలానే సుబ్బయ్య, ఫలాని పుల్లయ్య, ఫలానే పేరుతోటి ఆయన పిలువబడ్డాడు. మరి ఆ పేరుతోటి పిలువబడ్డాడు కదా, ఆ వ్యక్తి ఏమయ్యాడు ఇప్పుడు అనేటువంటి సందేహం వస్తుంది. ఇప్పుడు మనం ఏందనంటే అదిగోండి రమణ మహర్షి, అదిగోనండి రామకృష్ణ పరమహంస, అదిగోనండి ఫలానాయన అని అన్నాం. వాళ్ళు ఏమయ్యారు, ఆత్మానుభూతి పొందిన తర్వాత దేహం ఉంది కాబట్టి వాళ్ళని ఆ పేరుతోటే మనం పిలుస్తూ ఉంటాం. కానీ నిజంగా వాళ్ళు అక్కడ ఉన్నారా అంటే ఆహా లేదు. అంటే ఇంతకుముందు ఏ దేహం అయితే, ఏ మనస్సు అయితే, ఏ బుద్ధి అయితే, ఏదైతే ఉండి మనం పలకరిస్తూ ఉంటే వాళ్ళు వరికి ఏదైతే చేస్తూ ఉన్నారో, ఇప్పుడు కూడా వాళ్ళు మనం పలకరిస్తే పలుకుతూ ఉన్నారు. కానీ అప్పుడు పలకడానికి ఇప్పుడు పలకడానికి ఓ తేడా ఉంది. అప్పుడు పలకటమేమో నీతోటి ఏదో మాట్లాడాలని, నీకేదో చెప్పాలని, నువ్వు అడిగితే నీ బాధ ఏదో తీర్చాలని, నీకేదో కాస్త మంచి మాటలు చెప్పి పంపిస్తా, ఏదో ఆలోచనతో చేశారు. మరి ఇప్పుడు అలాంటి ఆలోచన లేదు. అలాంటి ఆలోచన లేకపోయినా మరి దీనికి ఒక అలవాటు అయిపోయింది కదా, ఇది మాత్రం దానిపైన చేస్తానే ఉంది. ఆయన మాత్రం అందులో కూర్చోడు, ఆయన మాత్రం అక్కడ ఆత్మలోనే ఉంటాడు. అది అందుకని ఆ వ్యక్తిత్వం ఏమైపోతుంది, కాబట్టి వాళ్ళ కర్మలు ఏమైపోతున్నాయి అనేటువంటి మన సందేహాన్ని తీర్చడం కోసమని మంత్రాన్ని తర్వాత చెప్తున్నారు. అదేమిటో చూడండి, ఏడో మంత్రం. గతాహ పంచదశ ప్రతిష్ట దేవాశ్చ సర్వే ప్రతిదేవతాసు కర్మాణి విజ్ఞాన మయశ్చ ఆత్మా పరేవ్యయే సర్వేపి భవంతి. పంచదశ ఫలాహ, పంచదశ 15 అంశాలు, పంచదశ కళాహ, కళ అంటే అంశాలు, 15 అంశాలు. ప్రతిష్టాగత వాటి యొక్క కారణాల్లో కలిసిపోయింది, 15 అంశాలు వాటి కారణాల్లో కలిసిపోయింది. ఏమైపోతున్నారో వాళ్ళు చూడండి. ఆత్మానుభూతి పొందినటువంటి వాడి యొక్క అద్భుతమైనటువంటి పరిస్థితి ఇంతవరకు మనకి ఇలాంటి మంత్రంతో మనం ఎక్కడ చెప్పుకోవాలి, ఈ ముండకోపనిషత్తులోనే వస్తుంది. 15 అంశాలు వాటి యొక్క కారణాల్లో కలిసిపోయింది. దేవాశ్చ సర్వే, ఇక్కడ దేవాశ్చ సర్వే అంటే అందరు దేవతలని కాదు, అన్ని ఇంద్రియాలని అర్థం. అన్ని ఇంద్రియాలు కూడా ప్రతి దేవత వాటి యొక్క అధిష్టాన దేవతల్లో కలిసిపోయింది. కర్మాణి కర్మలు, విజ్ఞానమయశ్చ ఆత్మ, జ్ఞానమైనటువంటి జ్ఞానమయమైనటువంటి వ్యక్తిత్వం. ఇక్కడ ఆత్మ అంటే వ్యక్తిత్వం, జ్ఞానమయమైనటువంటి వ్యక్తిత్వం ఇది. సర్వ అన్ని కూడా పరే అవ్యయే శ్రేష్టమైనటువంటి అక్షరతత్వంలో ఏకీభవంతి ఒక్కటిగా తెలుసుకుంటారు, లీనమైపోతాం. వాళ్ళ 15 అంశాలు వాటి యొక్క కారణాల్లో కలిసిపోయినాయి. ఇంద్రియాలు ఇంద్రియ అధిష్టాన దేవతల్లో కలిసిపోయినాయి. వాళ్ళ కర్మలు వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఏదైతే ఉందో అది పరమమైనటువంటి అక్షరతత్వంలో కలిసిపోయింది, అంటే ఆత్మలో కలిసిపోయింది. ఒక మాటలో చెప్పాలి, అక్షరతత్వాలు అంటే ఆత్మలో కలిసిపోయింది అని. ఎవరైతే బ్రహ్మలోకాన్ని చేరి అమృతత్వాన్ని పొంది బ్రహ్మాత్మైక్య సిద్ధిని పొందారో, మళ్ళీ బ్రహ్మలోకాన్ని చేరనంగానే ఆ లోకానికి పోవటాన్ని గుర్తుపెట్టుకోబట్టండి, బ్రహ్మాన్ని అంటే జీవన్ముక్తిని పొందారో, అటువంటి వారి యొక్క వ్యక్తిత్వం ఎప్పటిదాకా తగిలించుకున్నటువంటి ఉపాధులు, ఈ జీవభావం ఏదైతుందో ఇవన్నీ ఏమైపోతాయి అనేటువంటి దాని సమాధానాన్ని ఇక్కడ చెప్తున్నారు. మొట్టమొదటి ఏమిటంటే వాళ్ళ యొక్క 15 అంశాలు, ఆ 15 అంశాలు కూడా మూల కారణాల్లో చేరిపోతాయి. ఏమిటా 15 అంశాలు? ఆత్మ నుండి ప్రాణం జనిస్తుంది, ఆత్మ నుంచి ప్రాణం వచ్చింది. ఆ ప్రాణం ప్రధానంగా 5 భాగాలుగా అయిపోయింది. అవే ప్రాణ అపాన ధ్యాన ఉదాన సమాన. ఏం చేస్తాయండి ఈ 5? అట్లా ఆత్మ నుంచి వచ్చినటువంటి ఈ ప్రాణం 5 రకాలుగా అయ్యి ఈ 5 పనులు చేస్తూ ఉంటాయి. ఏం పనులు చేస్తుంటాయి? ప్రాణం అనేదేమో బయట నుంచి గాలి లోపలికి పీల్చుకోవడం జరుగుతుంది. లోపల ఏదైనా ముద్దలు కానీ మరి తిండి కానీ ఏదైనా వేస్తే కటికే లోపలికి లాక్కోవడం జరుగుతుంది. ఇది ప్రాణం చేసేటువంటి పని. మరి అపానం ఏం చేస్తుంది? అపానం ఏం చేస్తుందంటే మల ద్వారం, జన్మేంద్రియం అనేటువంటి వాటిని అపానం అని అంటారు. అదిగో అవి మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఆ బాగా రసాన్ని స్వీకరించి అంటే సారమంతా కూడా స్వీకరించేసి మిగిలినటువంటి పిత్తి ఏదైతే ఉందో పనికిరాని పదార్థాలు మలమూత్రాల రూపంలో వాటిని బయటికి నెట్టేస్తుంది ఈ అపానం. ఈ అపానం అనేటువంటిది పనికిరాని పిత్తిని బయటికి నెట్టేస్తూ ఉంటుంది. సరే మరి ధ్యానం ఏం చేస్తుంటుందండి? అది అన్ని నాడుల్లో ఉంటుంది. ధ్యానం హృదయం నుంచి 101 నాడులు ఉన్నాయి, ఒక్కొక్క దానికి 100 శాఖలు ఉన్నాయి, ఒక్కొక్క నాడికి 100 శాఖలు ఉన్నాయి, మళ్ళీ ఒక్కొక్క శాఖకి 72,000 ఉపశాఖలు ఉన్నాయి. ఈ మన శరీరంలో ఉంది 101 నాడులు, ఒక్కొక్క నాడికి 100 ఉపనాడులు, ఒక్కొక్క ఉపనాడికి 72,000 ఉపశాఖలు ఉపనాడులు. మొత్తం ఏంటి 101 × 100 × 72,000 అంటే 72,00,000 నాడులు అనమాట మన శరీరంలో ఉన్నాయి. ఇది భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి శరీరం, మానవ మాత్రుడు ఎవడు కూడా తయారు చేయలేడు. మరి మన దేహంలో రక్తాన్ని హృదయంలో నుంచి అన్ని భాగాలకి కూడా పంపించాలా, మళ్ళీ అన్ని భాగాల్లో ఉన్నటువంటి చెడు రక్తాన్ని మళ్ళీ హృదయానికి తీసుకొని రావాలా. వీటన్నింటినీ కూడా ధ్యాన శక్తి, ధ్యానం అంటే ఈనలే అర్థం. ఇప్పుడు మనకి ఆకులు చూసామనుకోండి, ఆకుల్లో అట్లా ఈనలు ఉంటాయి, వాటికి మళ్ళీ కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి, వాటికి మళ్ళీ కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి, ఇలా అల్లుకొని ఉంటాయి అన్నమాట. ఇట్లా మన దేహం అంతా కూడా ఈ 72,00,000 నాడులు కూడా అల్లుకొని ఉన్నాయి. అసలు లేనటువంటి ప్రదేశం లేదు శరీరంలో, ఆ భాగమే లేదు. అందుకని హృదయం నుంచి రక్తాన్ని వీటన్నిటికీ సరఫరా చేస్తుంది. ఈ మంచి రక్తం హృదయ శరీరానికి ఉపయోగపడుతుంది, మళ్ళీ శరీరంలో తయారైనటువంటి చెడు రక్తం మొత్తం కూడా హృదయానికి వచ్చింది. మళ్ళీ హృదయం ఏంటంటే ఈ చెడు రక్తాన్ని మంచి రక్తంగా మార్చేటువంటి ఒక యంత్రం అన్నమాట. ఇది ఒక యంత్రం, మనకి బయట లేదు. ఉప్పు నీళ్ళు మంచి నీళ్ళగా మార్చడానికి ఏమో ఇప్పుడు లేదు, కానీ ఇదిగో లోపల మాత్రం బ్రహ్మాండమైనటువంటి యంత్రాన్ని పెట్టాడు. ఏమిటంటే ఈ చెడు రక్తం మొత్తాన్ని కూడా మంచి రక్తంగా మారుస్తాడు. ఆ మార్చినటువంటి ఆ మంచి రక్తం మళ్ళీ ఈ నాడుల ద్వారా శరీరానికి పంపుతూ ఉంటుంది. ఇది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది, ఈ పని అంతా కూడా జరుగుతూ ఉంటుంది. రక్తంతో పాటుగా మనం తీసుకున్నటువంటి అన్న సారం ఏదైతే ఉందో, అన్నం ఏదైతే ఉందో, దానిలో ఉన్నటువంటి సారం ఏదైతే ఉందో, దాన్ని కూడా ఈ రక్తంతో పాటుగా తీసుకెళ్ళి అన్ని భాగాలకు అందిస్తుంది. అందుకని మనం బలంగా పనులు చేసుకుంటూ ఉంటాం. ఇక సమానం, ఈ సమానం ఏం చేస్తుందంటే అన్నిటికీ సమానంగా ఉండేటట్టుగా పంపిస్తుంది అనమాట. అంటే కాస్త ఎక్కువ తక్కువ లేకుండా దేనికి ఎంత కావాలో అంత పంపిస్తాం. ఇక ఉదాహరణ ఏం చేస్తుంది, ఈ 101 నాడుల్లో ఒక నాడు ఉంది సుషుమ్న. ఈ సుషుమ్న నాడు అనేటువంటిది పైకి పోతూ ఉంటుంది అనమాట. ఈ గుధస్థానం నుంచి పైకి పోతుంది సుషుమ్న నాడు. దీనిలో ఉంటుంది ఉదాహరణ, ఇది ఆలోచన శక్తిని ఇచ్చేటువంటిది. అంతేకాదు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ జీవుడు ఎక్కడికి చేరాలా, ఏ లోకానికి చేరాలా, ఆ లోకానికి చేర్చేది. ఎవరు చేరుస్తున్నారు? ఈ ఉదాహరణే చేరుస్తుంది. ఏమిటంటే దాని పని అది అనమాట. అంటే వీడు కనుక పాపకార్యాలు కనుక చేసినట్లయితే నరకయాత్రలు అనుభవించడానికి నరకానికి తీసుకెళ్ళింది. వీడు కనుక పుణ్యాలు చేసినట్లయితే పుణ్యకర్మల ఫలాలు అనుభవించడానికి స్వర్గాది లోకాలకి పంపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏ లోకానికి పంపించాలనో దానికి తెలుసు. ఆ లోకానికి తీసుకెళ్ళి అక్కడ లోకానికి తీసుకెళ్ళదు, ఆ స్థానానికి తీసుకెళ్ళి వదిలిపెట్టింది, అక్కడి నుంచి అది ప్రయాణం అయిపోతాం. కాబట్టి ఈ ప్రకారంగా ఈ 5 ప్రాణాలు కూడా మన దేహంలో ఉండి మనకి ఇన్ని రకాలైనటువంటి పనులు చేస్తాం. మరి ఈ 5 ప్రాణాలకు తోడు మళ్ళీ 5 ఉప ప్రాణాలు ఉన్నాయి. అవి చిన్న చిన్న పనులు చేస్తాడు, తుమ్మేటప్పుడు, తగ్గేటప్పుడు, ఉమ్మూసేటప్పుడు, ఇలాంటప్పుడు చేసేటువంటి పనులు అవి చేస్తాం. ఈ ప్రకారంగా 5 ప్రాణాలు, 5 ఉప ప్రాణాలు, మొత్తం అన్ని 10. అంతేకాకుండా 5 భూతాలు, పంచభూతాలు. ఈ పంచభూతాలు ఏమిటంటే తన్మాత్రం, అంటే పంచభూతాల తన్మాత్రం నుంచి పంచీకరణం చెంది అవి స్థూలమయ్యి వాటితో ఈ దేహం తయారైంది. ఎప్పుడైతే మరణం అనేది సంభవించిందో మళ్ళీ ఈ దేహం కాస్త ఏమవుద్దంటే పంచభూతాలుగా మారి ఆ పంచ తన్మాత్రలో కలిసిపోతుంది. అందుకనే మన వాళ్ళు ఏమంటారో తెలిసిన, చనిపోయిన తర్వాత ఏముందండి, గాలి గాలిలో కలిసింది, నీరు నీరులో కలిసింది అని అంటుంటారు. అంటే గాలి గాలిలో కలవటం, నీరు నీరులో కలవటం అంటే అది వచ్చి ఎక్కడో నీటిలో పడిందని కాదు, అది ఆ తన్మాత్రలో కలిసిపోయింది, ఆ పంచ తన్మాత్రలో కలిసిపోయింది. ఆ పంచతన్మాత్రలు మన కంటికి కనపడేవి కాదు, అదిగో వాటిలో కలిసిపోతుంది అన్నమాట. ఈ ప్రకారంగా ఈ 15 అంశాలు కూడా వాటికి కారణమైనటువంటి, అంటే ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి కష్టపోతాయి. ఇక రెండోది ఏంటి, ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలన్నీ వాటి అధిష్టాన దేవతల్లో కలిసిపోతాయి అన్నారు. ఇంద్రియాలు ఏమున్నాయి? ఐదు కర్మేంద్రియాలు ఉన్నాయి, ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, నాలుగు అంతరింద్రియాలు ఉన్నాయి. మరి ఐదు కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి వాటి అధిష్టాన దేవతల్లో కలిసిపోతాయి. ఏమిటి అధిష్టాన దేవతలు? పాదాలేమో విష్ణువులో కలిసిపోతాయి, చేతులేమో ఇంద్రుల్లో కలిసిపోతాయి, వాక్యమో అగ్నిలో కలిసిపోద్ది, పాయ్యేమో మృత్యువులో కలిసిపోద్ది, జన్నేంద్రియమేమో ప్రజాపతిలో కలిసిపోద్ది. ఇవి అధిష్టాన దేవతలు వాటి. ఇక జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, కన్నేమో సూర్యుల్లో కలిసిపోద్ది, ముక్కేమో అశ్విని దేవతల్లో కలిసిపోద్ది, చెవేమో ఆకాశంలో కలిసిపోద్ది, చర్మమేమో వాయువుల్లో కలిసిపోద్ది, నాలుకేమో వరుణుల్లో కలిసిపోద్ది. మరి అంతఃకరణాలు నాలుగు ఉన్నాయే, మనస్సేమో చంద్రుల్లో కలిసిపోద్ది, బుద్ధేమో బృహస్పతిలో కలిసిపోద్ది, చిత్తమేమో వాసుదేవుల్లో కలిసిపోద్ది, అహంకారమేమో రుద్రుల్లో కలిసిపోద్ది. అహంకారానికి రుద్రుడు అధిష్టాన దేవుడు. ఈ ప్రకారంగా 14 ఇంద్రియాలు, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, అంతరేంద్రియాలు, ఈ 14 కూడా వాటి అధిష్టాన దేవతల్లో కలిసిపోతూ ఉన్నాయి. అంటే అధిష్టాన దేవతలేమో ఆత్మలో కలిసిపోతారు, అంటే చివరికి అన్ని ఆత్మలో ఐక్యమైపోతారు. మరి కర్మలు, ఇప్పుడు కర్మలు చేశారనుకోండి, కర్మలు చేస్తే కర్మఫలాలు వస్తాయి. ఈ కర్మఫలాలన్నీ ఏమవుతాయండి అని సార్, ఆయన జ్ఞానాన్ని అందుకున్నాడు కాబట్టి ఇప్పుడు జీవుడిగా ఉన్నప్పుడు కర్మలు చేశాడు, ఆ జీవుడికి కర్మలన్నీ తగులుకున్నాయి. మరి ఇప్పుడు జీవభావం చచ్చిపోయింది, జీవభావం చచ్చిపోయి ఆత్మభావంలో ఉన్నాడు, జీవభావం ఎప్పుడైతే చచ్చిపోయిందో అప్పుడే ఆ జీవుడికి ఉన్నటువంటి కర్మఫలాలు కూడా చచ్చిపోయి. అందుకనే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని అన్నారు. అంటే జ్ఞానం అనేటువంటి అగ్నిలో ఈ కర్మలన్నీ కూడా అంతమైపోతున్నాయి అని. కాబట్టి అహంకారం ఎప్పుడైతే ఆత్మలో కలిసిపోయిందో అహంకారాన్ని అంటుకున్నటువంటి కర్మఫలాలు కూడా ఆత్మలో కలిసిపోయి. మరి ఇక వ్యక్తిత్వం, ఇవన్నీ అయిపోయాయి కదా, ఇక వ్యక్తిత్వం ఉంది. అంటే జీవభావం, నేను దేహాన్ని అనేటువంటి అజ్ఞానం, ఈ దేహాన్ని అనేటువంటి అజ్ఞానం ఏమైపోతుందంటే నేను ఆత్మననేటువంటి జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో నేను దేహాన్ని అనేటువంటి జ్ఞానం పోయింది. అంటే వ్యక్తిత్వం కాస్త నశించిపోయింది, అది అర్థమైంది. నేను 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 అంటున్నటువంటి ఈ జీవభావం ఎప్పుడైతే ఆత్మను చేరిందో, ఆత్మ అక్షర పరబ్రహ్మలో ఎప్పుడైతే లీనమైపోయిందో, ఇక ఇప్పుడు ఈ నేను నేను అనేటువంటి జీవభావం ఇంకా ఎక్కడ ఉండదు, అది అదృశ్యమైపోయింది. వెలుగు రావడంతో పాము ఎట్టయితే అదృశ్యమైపోయిందో, ఆత్మజ్ఞానం కలగడంతో అజ్ఞానం అట్లనే అదృశ్యమైపోయింది. అజ్ఞానం అంటే నేను దేహాన్ని అనేటువంటి భావం, కాబట్టి అది కాస్త కలిసిపోయింది. ఈ ప్రకారంగా అన్ని ఇంద్రియాలు, అన్ని విషయాలు, అన్ని భాగాలు, మరి పరమకారణమైనటువంటి ఆ ఆత్మలో విలీనమైపోతున్నాయి. అద్వయము సర్వవ్యాపకమైనటువంటి అక్షర తత్వంలో అన్ని నామరూపాలు, అన్ని అనాత్మ పదార్థాలు కూడా మరి ఏ ప్రకారంగా విలీనమైపోతాయి. ఇప్పటివరకు చెప్పినటువంటిది ఏమిటంటే కర్మలు, వ్యక్తిత్వం, 15 భాగాలు, 15 అంశాలు, అలాగనే ఇంద్రియాలు, ఇవన్నీ ఎట్లా అంతమైపోయినాయో ఇంతవరకు చెప్పుకున్నాం. మరి ఇప్పుడు ఈ అద్వయమై సర్వవ్యాపకమై ఉన్నటువంటి అక్షరతత్వం ఆత్మ పరమాత్మ ఏదైతే ఉందో, ఈ పరమాత్మలో అన్ని నామరూపాలు, అన్ని అనాత్మ పదార్థాలు ఏ ప్రకారంగా విలీనమవుతాయి అనేటువంటి విషయాన్ని తర్వాత మంత్రులు చెప్తున్నారు. మనం జీవభావం పరమాత్మలో ఐక్యమయ్యేటువంటి విధానం దాన్ని మనం రేపు చెప్తున్నాం.